గుడ్ మార్నింగ్. ప్రభు నందు ప్రియమైనటువంటి వారులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. ఈ ఉదయకాలమందు నిత్య జీవితంలో మనకు సంభవించేటువంటి కొన్ని విషయాల్ని మనము పరిశీలించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మనము మన దినాన్ని ప్రారంభించినప్పుడు ఒక రకంగా ప్రారంభిస్తాము, దినచర్య జరిగేటప్పుడు రకరకములైనటువంటి పరిస్థితుల ద్వారా మనం వెళుతూ ఉంటాము. ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితి ఒక్కొక్క రకమైనటువంటి ఆహ్లాదాన్ని మనకు ఇవ్వవచ్చు, లేకపోతే దుఃఖాన్ని మనకు కలుగు చేయవచ్చు, కొన్ని న్యూట్రల్గా ఉండవచ్చు. ఈ విధంగా అనేక రకములైనటువంటి సంఘటనల చేత మన దినచర్య అనేటువంటిది నిండి ఉంటుంది. కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటివి జరిగేటువంటివిగా ఉంటూ ఉంటాయి. అంటే ఏవైతే మనము జరుగుతాయి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నామో, ఆశిస్తూ ఉన్నామో, అవి జరిగేటువంటి విధంగా ఉంటూ ఉంటాయి. అవి సంతోషకరమైనటువంటి పరిస్థితులు అయినట్లయితే మనము చాలా సంతోషించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఉదాహరణకి మన పిల్లలు పరీక్ష ఏదో రాశారనుకుందాము. రాసిన తర్వాత వాటి మార్కుల కోసము, పరీక్ష యొక్క రిజల్ట్స్ కోసం మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. ఈ రిజల్ట్స్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తాము అని చెప్పబడుతుందో ఆ డేట్ కోసం మనము ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటాము. ఎందుకంటే పరీక్షలో వారు పాస్ అయ్యారా లేదా, పాస్ అయినట్లయితే వారికి ఏ ర్యాంక్ వచ్చింది, మార్కులు ఎలా వచ్చాయి అనేటువంటి దాని గురించి మనం తెలుసుకోవాలని ఆతృత పడేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఈ సమయంలో మనకి వారు పాస్ అయ్యారని, వారికి అత్యున్నతమైనటువంటి ర్యాంక్స్లో ఏదో ఒక ర్యాంక్ వచ్చిందని తెలిసినప్పుడు చాలా సంతోషించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఈ విధంగా మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి సంతోషకరమైనటువంటి వార్త సంభవించినప్పుడు మనము సంతోషపడేటువంటి వారంగా ఉంటాము. కొన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేసేటువంటి వార్త భయాందోళన కలిగించేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. అంటే ఇది జరిగితే ఏం చేయాలి, ఇది జరిగినట్లయితే చాలా కాంప్లికేషన్స్ ముందుంటాయి, ఈ విషయం ఇలా జరగకూడదు కానీ జరుగుతుందేమో అని మనము ఆలోచిస్తూ దాని గురించి వరి అవుతూ ఉంటాం. అది సాక్షాత్తు అదే విధంగా జరుగుతుంది. అదిగో నేను చెప్పాను కదా అప్పుడు జరుగుతుంది అని భయపడుతూనే వచ్చాను, అదే జరిగింది అని చెప్పి ఎంతో వాపోయేటువంటి వారంగా, కుమిలిపోయేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. మన జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలు, జరిగినటువంటి విషయాలు, జరగబోయేటువంటి విషయాలు, ఇవన్నింటిలో కూడాను కొన్ని మనము నియంత్రించుకోగలిగినటువంటివి ఉంటూ ఉంటాయి. అయితే కొన్నిటిపైన మనకు నియంత్రణ అనేటువంటిది ఉండదు. నీవు నీ పరిధిలో నీవు ఎంతవరకు చేయగలవో, జాగ్రత్త తీసుకునగలవో, ఆ జాగ్రత్తలు అన్నీ తీసుకునినప్పటికీ దాని యొక్క రిజల్ట్, ఫలితం అనేటువంటిది టోటల్గా చివరికి వచ్చేటప్పటికి నీ చేతిలో ఉండదు. అది నువ్వు తీసుకున్నటువంటి జాగ్రత్తలకు అనుగుణమైనటువంటిదిగా ఉండదు. అది పూర్తిగా మారిపోయినటువంటిదై దేవుని చేత నిర్ణయించబడేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. అనేకమైనటువంటి సమస్యల్ని మనము కొనితెచ్చుకునేటువంటి వారంగా జీవితంలో ఉంటూ ఉంటాము. దీనికి కారణం ఏంటంటే మనకుండేటువంటి అహంభావం అనేటువంటిది, అవివేకం అనేటువంటిది, మనలో ఉన్నటువంటి మత్సరం అనేటువంటిది, అసూయ అనేటువంటిది, మనకున్నటువంటి స్థాయిని గురించి మనకున్నటువంటి అభిప్రాయం అనేటువంటిది, ఎదుటి వారిని గురించి మనకున్నటువంటి ఆ అభిప్రాయం అనేటువంటిది, ఇవన్నీ కూడాను దీనిలో చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్నిసార్లు మనుషులు ఎదుటి వారిని నిందించటం అనేటువంటిది, తిట్టడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం సమాజంలో. బాగా డబ్బు ఉన్నటువంటి వారు, డబ్బు లేనటువంటి వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి పామర్లైనటువంటి వారిని, నౌకరుల్ని ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారో, వారిని ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారో మనం అందరం చూసే ఉంటాం, వినే ఉంటాం. ఇది జరుగుతున్నప్పుడు చాలా బాధ అనిపించేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. కానీ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాటిని ఏమి చేయలేనటువంటి వారంగా మనం ఉంటూ ఉంటాము. ఎందుకంటే ఆ పని చేయించుకునేటువంటి ఆయన, బాగా డబ్బు ఉన్నటువంటి ఆయన, పదవిలో ఉన్నటువంటి ఆయన, ఆయన మాట ఎంత చెప్తే అంతే అన్నట్లుగా సమాజంలో సాగుతూ ఉంటుంది. అయితే వీరిద్దరూ నర రూపంలో చేయబడినటువంటి వారే. అయితే వీరిద్దరికీ మధ్య తారతమ్యం అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆ పెద్ద ఆయన కోపం వచ్చినట్లయితే పని చేసుకునేటువంటి వాడిని ఏది దుర్భాషలైనా మాట్లాడగలడు, కొడతారు, తిడతారు, వాళ్ళని వెలివేసేటువంటి వారిగా ఉంటారు. వారు మాట్లాడేటువంటి మాటలు కొన్నిసార్లు మనం విన్నట్లయితే ఏమనుకున్నావు, క్షణంలో నిన్ను తీసి పక్కన పెట్టేయగలను, నిన్ను లేకుండా చేయగలను, ఇలాంటి మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాన్నే ఒక సందర్భాన్ని బైబిల్లో మనం చూడవచ్చు. అతని పేరు హామాను. ఎస్తేరు గ్రంథంలో ఇతన్ని గురించి మనం చదువుతాము. హామాను ప్రధానమంత్రి అయి ఉన్నాడు. ఆ సమయంలో అహష్వరోసు రాజు మీడో పర్షియన్ కింగ్, ఆయన కింద ఎన్నో సంస్థానములుండినవి. హిందూ దేశము నుండి కూషు దేశం వరకు 127 సంస్థానములకు ఆయన చక్రవర్తి అయి ఉన్నాడు. అంత పెద్ద సామ్రాజ్యములో ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రధానమంత్రిగా ఉండటం మాత్రమే కాదు, రాజుకు బహు సన్నిహితుడిగా కూడా ఉన్నాడు. ఆయన ఎంత మాట చెప్తే అంత మాటే చెల్లుతాదన్నమాట. ఆ స్థితిలో ఉన్నాడనమాట. దాన్ని బట్టి రాజు ఏం చేశాడంటే, మిగతా వాళ్ళ సీట్లన్నిటికన్నా ఇతని సీటు కొంచెం ఎత్తుగా చేయించాడంట. దానితోటి మరీ పట్టపగ్గాలు లేనటువంటి స్థితిలో హామాను వెళ్ళిపోయాడు. నేనెంత చెప్తే అంత మాట, నా మాటే రాజు మాట, కాబట్టి నేను ఎవరిని ఏమైనా చేయగలను. సంస్థానములలో ఇదిగో ఈ మూల నుండి ఆ మూల వరకు ఉన్నటువంటి 127 సంస్థానములలో నా మాటే చెల్లుబడి అంత గొప్పవాడిని నేను అని హామాను హంభావంతో ఉన్నాడు. ఈ సమయంలో గేట్ కీపరు మొర్దెకాయ్ అనేటువంటి అతను యూదుడై ఉన్నాడు. తాను యూదుడై ఉన్నాడు కాబట్టి మొర్దెకాయ్కి వంగక నమస్కరించక ఉండటం అనేటువంటిది హామాను తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే 127 సంస్థానంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆయనకు సాష్టాంగ దండ ప్రమాణాలు చేసేటువంటి వారు, ఆయనను దర్శించుకునవల్లని వారి యొక్క మనవులన్నీ ఆయన దగ్గర చెప్పుకొని చక్రవర్తి ద్వారా పనులు చేయించుకునవల్లని అనేక మంది ఆశపడేటువంటి వారుగా ఉన్నారు. అయితే ఈ సమయంలో కనీసం వంగి నమస్కరించటం అనేటువంటిది కూడా చేయనటువంటి గేటు దగ్గర ఉన్నటువంటి మొర్దెకాయ్ని చూసినప్పుడు హామాను తట్టుకోలేకపోయాడు. ఈ విషయం హామాను తెలిసినప్పుడు తనేమనుకున్నాడంటే, ఓ ఆఫ్టర్ ఆల్ గేట్ కీపర్వి నువ్వు, నువ్వు నాకు నమస్కరించటం వంగటం అనేటువంటిది నీకు నమస్సుగా ఉందన్నమాట, సరే చూస్తా, నా యొక్క అంతస్తు ఏంటో నువ్వెవడవో నిన్నేం చేస్తానో చూపిస్తా అని అనుకున్నాడు. అంతేకాదు, నేనున్న స్థాయి ఏంటి, నిన్ను మాత్రమే చంపేటువంటిది ఎవడైనా చంపగలడు. నిన్ను మాత్రం కాదు, నీతో ఉన్నటువంటి నీ జాతి సహా 127 సంస్థానంలో ఎక్కడెక్కడైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడాను నేను నాశనం చేసి పారేస్తాను, వేలు పెట్టి పామేస్తాను నేలకేసి అనేటువంటి మరి ఎన్ని మాటలు మాట్లాడాడో ఏమనుకున్నాడో హృదయంలో తెలియదు. ఈ విధంగా పగబట్టినటువంటి వాడై ఉన్నటువంటి హామానుకు ఏం జరిగిందో తర్వాత మనకందరికీ తెలుసు. ఎందుకంటే తను యూదులనందరినీ ఒకే దినమున సంహరించి వేయవలనని పన్నాగం పన్నాడు, రాజు దగ్గరికి వెళ్ళాడు, ఆ రకంగా ఆజ్ఞ కూడా సంపాదించాడు. ఆ ఆజ్ఞను 127 సంస్థానాలకి అన్నిటికీ పంపించేశాడు. రాజు యొక్క ఆజ్ఞ వెలువడినప్పుడు యూదులంతా కూడాను ఎక్కడికెక్కడ ఖిన్నులైపోయి ఒక దినమందు మనమందరం కూడాను నాశనము చేయబడవలసి ఉన్నది అనేటువంటి భయము చేత దుఃఖాక్రాంతులైనారు. ఈ సమయంలో దేవుడు వారి పక్షముగా నుండి కార్యములను ఎలా జరిగించాడు అనేటువంటిది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. చివరకు జరిగినటువంటిది ఏమిటంటే, ఏ ఉరికొయ్యనైతే చేయించి మొర్దెకాయ్ని ఉరి తీయాలని హామాను ఎక్స్పెక్ట్ చేశాడో దానిని తయారు చేయించాడు. అదే ఊరికొయ్యి మీద ఎంతో కాలం పట్టలేదు, 2-3 రోజుల్లోనే తాను ఉరి తీయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇది జరగక మునుపు, అంటే తాను ఉరి తీయబడక మునుపు, హామాను ఉరి తీయబడక మునుపు, తన యొక్క భార్య జెరెషు మిగిలినటువంటి స్నేహితులు అతనికి ముందు ఈ ఉరికొయ్యను చేయించమని చెప్పినటువంటి వారు, సజెషన్ ఇచ్చినటువంటి వారు వాళ్లే. ఈ ఉరికొయ్య ఒకటి తయారు చేయించు, దాని మీద ఉరి తీసేలాగా చూడు, నీకున్న పవర్ చాలా గొప్పది కాబట్టి ఈ రకంగా చెయ్యి అని చెప్పారు. వెంటనే దాన్ని చేయించేశాడు. 75 అడుగుల ఉరికొయ్యను తయారు చేయించి పెట్టుచ్చాడు చంపివేయటానికి. అయితే జరిగింది ఏంటంటే, ఒక్క రోజులోనే మరుసటి దినమందు విందు జరిగింది. ఎస్తేరు ఇచ్చినటువంటి రెండవ విందు జరిగినప్పుడు మొత్తం సీన్ అంతా మారిపోయింది. ఆ సమయంలో జరిగినటువంటిది ఏంటంటే, అవన్నీ కూడాను తనకు మహాభయమును కలిగించేటువంటివిగా, రాణి దగ్గరికి వెళ్ళి తన ప్రాణము నిమిత్తమై ప్రాధేయపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, అది రాజు చూచినప్పుడు తాను మరొక విధంగా దాన్ని భావించి, నా ఇంటిలో నా ముందే రాణిని వీడు బలవంతం చేస్తాడా అని వెంటనే వాణ్ణి చంపేయండి అని చెప్పి అన్నాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారిలో ఒక అతను ఏమన్నాడంటే, ఏమండి ఈయన ఇప్పటికే 75 అడుగుల ఎత్తున్నటువంటి ఉరికొయ్యను ఒకటి దాన్ని తయారు చేయించంటే ఆ దారి మీదే చంపేయండి అన్నాడు రాజు. కాబట్టి దేని మీదనైతే ఎవరినో చంపుదామని అనుకున్నాడు హామాన్, దాని మీద 2 దినములలోనే తాను ఉరి తీయబడినట్లుగా మనము చూస్తున్నాము, చంపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మనం ఏదైనా చేయగలమని మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి అనుకుంటూ ఉంటాము. అయితే దేవుడు అవతలి వారి పక్షంగా ఉన్నప్పుడు, దేవుడు ఒక వ్యక్తి పక్షంగా ఉన్నట్లయితే నీవు కానీ నేను కానీ మరెవరు కానీ ఆ వ్యక్తికి ఏ హానియూ చేయలేము. ఏమండి చాలాసార్లు చెప్తూ ఉంటారండి, అయితే నాకు మాత్రం ఇదేం జరగట్లేదండి, అందరు నన్ను కొట్టేవాళ్ళు తిట్టేవాళ్లే కనపడుతున్నారు. ఇదేదో బైబిల్లో జరిగినాయి అని చెప్తూ ఉంటారు, ఎక్కడ జరిగినాయో ఎప్పుడు జరిగినాయో కూడా మాకు తెలియదండి. గుడికి వెళ్తే ఇవే చెప్తూ ఉంటారండి, కానీ నిత్య జీవితంలోకి వచ్చేటప్పుడు ఇవన్నీ అయ్యేటువంటివి కాదండి అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. అంతేకాదు ఈ యొక్క వాక్యమును ప్రకటించేవారు సహితము నిత్య జీవితంలో మాట్లాడేటువంటి మాటలు చాలా అవిశ్వాసంతో కూడినటువంటివి అయి ఉంటూ ఉంటాయి. వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు బోధ చేసేటువంటి వారుగా ఉండవచ్చును, ఏ సంఘములోనైతే వారు బోధ చేస్తూ ఉన్నారో ప్రసంగిస్తూ ఉన్నారో అక్కడ ఉన్న సమయంలో మంచి ప్రసంగములు చేసేటువంటి వారుగా ఉన్నటువంటి వారు సహితము నిత్య జీవితంలోనికి వచ్చిన తర్వాత వారు మాట్లాడేటువంటి మాటలు, కొన్ని సమయములలో వారు చూపించేటువంటి ఆ అవిశ్వాస క్రియలు చాలా చాలా ఇతరులను కృంగదీసేటువంటివిగా ఉంటూ ఉంటాయి. ఏమిట్రా నిన్న మొన్నే కదా ఈయన ఇంత పెద్ద బోధ చేశాడు, ఇంత పెద్ద ప్రసంగం చేశాడు, విశ్వాసాన్ని గురించి ఇలా చెప్పాడు, చాలా లోతైన ప్రసంగం చెప్పుకుంటా వచ్చాడు, మరి ఈ రోజేంటి ఇంత అవిశ్వాసంతో ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఈయన సొంత కార్యములను గురించి అని చాలా మంది వెనుకకు తగ్గిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వారు బయటికి మాట్లాడకపోవచ్చును, కానీ వారి హృదయములో అదొక రకమైనటువంటి వీళ్ళంతా చెప్పేవాళ్లే కానీ చేసేటువంటి వారు కాదు అనేటువంటి అభిప్రాయం హృదయంలో ఉన్నటువంటి వారు చాలా మంది ఉంటా ఉంటారు. దీనిని మనం చాలా సీరియస్గా తీసుకునవలసినటువంటి విషయమై ఉంటుంది. నీవు నీ నిత్య జీవితంలో ఏ చిన్న పొరపాటు చేసినప్పటికీ దాని యొక్క ఎఫెక్టు ఇతరులపై చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మరి ముఖ్యంగా నువ్వు ప్రసంగించేటువంటి వాడవైనట్లయితే, సేవలో ఉపయోగపడేటువంటి వాడవైనట్లయితే, నువ్వు పర్సనల్ వర్కరు కానీ గ్రూప్ మధ్య పనిచేసేటువంటి వాడు కానీ సేవలో తిరుగుతూ వాడబడేటువంటి వ్యక్తి అయినట్లయితే, నీ యొక్క ప్రవర్తన అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఆ ప్రవర్తన ఏమాత్రం కొంచెం లోపం ఎక్కడ కనపడినా సరే, ఎప్పుడు కనపడినా సరే, నువ్వు 30 సంవత్సరములు ఏ విధమైన మచ్చ లేకుండా బ్రతికి ఉండవచ్చిన విశ్వాసిగా, కానీ 31వ సంవత్సరంలో చిన్న మచ్చ వచ్చిందంటే ఆ మచ్చను గురించే మాట్లాడతారు, కానీ 30 సంవత్సరాల్లో నువ్వు ఎట్లాంటి విశ్వాసుగా బ్రతికేవు అనేటువంటి దాన్ని పక్కన పెట్టేస్తారు. కాబట్టి మన జీవితంలో మనం జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి విషయం ఏంటంటే, మనము మన యొక్క ప్రవర్తనలో దేవునికి నమ్మకస్తులమై బ్రతికేటువంటి వారంగాను, ఆయన నామమును దూషణ పాలు చేయకుండా జీవించేటువంటి వారంగాను మనం ఉండవలసి ఉంటుంది. హామాన్ ఏమనుకున్నాడంటే, తాను మొరదకైన మాత్రమే కాదు తనకున్నటువంటి ఆ యొక్క శక్తి సామర్థ్యములను పలుకుబడిని ఉపయోగించుకొని మొరదక యొక్క యావజ్జాతిని తుడిచిపెట్టి వేయగలనని అనుకున్నాడు. కానీ 2 దినములలో తానే ఎవరిని చంపివేయ నిమిత్తమై ఉరికొయ్యను తయారు చేయించాడు, ఆ ఉరికొయ్య మీదే తాను చంపబడినాడు, ఆ తర్వాత తన కుమారులు చంపబడినారు, తనకున్నటువంటి సమస్తము రాణి అయినటువంటి ఎస్తేరుకు ఇచ్చి వేయబడినది, ఆ తర్వాత తన జాతిలో 75,000 మంది చంపివేయబడినారు. ఏ దినమున చంపివేయబడినారంటే, ఏ దినమున అయితే ఈ హామాను యూదులందరినీ చంపివేయాలని ఆలోచించి డేట్ నిర్ణయించాడో అదే దినమున హామాను యొక్క జాతి ప్రజలే 75,000 మంది చంపివేయబడినట్లుగా మనం చూస్తున్నాము. దీనందరినీ మనం చూసినప్పుడు దేవుడు రంగంలోనికి దిగినట్లయితే, దేవుడు ఒకని పక్షంగా ఉన్నట్లయితే మనము ఆ వ్యక్తిని ముట్టగలిగిన పరిస్థితి ఉండదు. ఎస్తేరు గ్రంథం 5:13-14 మనం చూసినట్లయితే, అయితే యూదుడైన మొర్దెకై రాజగుమ్మమున కూర్చొని ఉండుట నేను చూసినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీయో లేదని అతడు చెప్పగా, అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ ఏబది మూరల ఎత్తుగల యొక్క ఉరికొయ్య చేయించుము. దానిమీద మొర్దకై ఉరితీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము. తరువాత నీవు సంతోషంగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడి ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించెను. ఇక్కడ చూసినప్పుడు వీళ్ళు ఉరికొయ్య చేయించమని చెప్పారు. అయితే మర్నాటి దినమందు హామానును చాలా హ్యూమిలియేట్ చేసేటువంటి పని ఒకటి జరుగుతుంది. యాక్చువల్గా మొర్దకని చంపివేద్దామని హామాను భావిస్తూ ఉన్నాడు. కోపంతో మండిపోతూ ఉన్నాడు. అయితే రాజు దగ్గరికి వెళ్ళేటప్పటికి పరిస్థితులంతా కూడాను మరొక రకంగా మారినాయి. ఎవరినైతే చంపుదామని అనుకుంటున్నాడో, ఎవరి మీద అయితే పగబట్టాడో, ఆ మొర్దకయ్యను చాలా చాలా ఘనమైనటువంటి వాడిగా ఊరేగిస్తూ ఊరంతా కూడాను జయము జయము అంటూ తాను తిప్పవలసినటువంటి పరిస్థితి వచ్చింది. సాయంత్రం అందు మొహం అంతా చిన్నబుచ్చుకొని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళినటువంటి వాడు హామాను తన భార్య దగ్గర ఇలా నేను చేయవలసి వచ్చింది, ఇలా జరిగినాయి ఈ రోజు పనులన్నీ కూడాను అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ మొర్దకై యూదుల వంశపు వాడైనాడల, అతని మీద నీకు జయము కలుగదు అని చెప్పారు. ఎస్తేర్ గ్రంథము 6:13 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. హామాను తనకు సంబంధించిన దంతయు తన భార్య అయిన జరిష్ణకు తన స్నేహితులకు అందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జరిషును, ఎవని చేత నీకు అధికార నష్టం కలుగుతున్నదో ఆ మొర్దకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత ఆవశ్యముగా చెడిపోదు అని అతనితో అనిరి. వాళ్ళ మాట చెప్పారు, కానీ తను దానిని గురించి ఆలోచించి తన చెయ్యి వెనుకకు తీసుకునేందుకు తన నిర్ణయమును మార్చుకునేందుకు కూడా తనకి ఇంకా సమయం ఇవ్వబడలేదు. ఎందుకంటే ఆ తర్వాత మరి యొక్క విందుకు వెళ్ళవలసి వచ్చింది. ఆ విందు తర్వాత జరిగినటువంటిది ఏంటంటే తను చంపివేయబడినాడు. ఇక మరలా దానిని గురించి ఆలోచించేందుకు కూడా తనకు సమయము ఇవ్వబడలేదు, నిర్ణయము మార్చుకునేందుకు సమయము ఇవ్వబడలేదు. మన పరిస్థితి ఎలా ఉంటున్నది? చాలాసార్లు మనం కూడాను విర్రవీగేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. విశ్వాసమే కానీ చిన్నవారైనటువంటి వారి మీద ఒక్కొక్కసారి వారికి గ్రహింపు తక్కువగా ఉండి తప్పులు చేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అయితే వారిని మనం ట్రీట్ చేయటం అనేటువంటిది ఎలా ఉంటున్నది? అది విశ్వాసులకు తగినటువంటి విధంగానే ఆ యొక్క ట్రీట్మెంట్ ఉంటుందా? లేకపోతే లోకస్తుల విషయంలో కూడా అలాంటి విధమైనటువంటి ట్రీట్మెంట్ ఎవరు ఇవ్వరండి, అలాంటి ట్రీట్మెంట్ ఆయన ఇస్తూ ఉంటాడండి ఆయన ఇంట్లో పనిచేసేటువంటి వారికి అని నిన్ను గురించి నన్ను గురించి చెప్పేటువంటి పరిస్థితి వచ్చినట్లయితే అది సరైనటువంటి సాక్ష్యము కాదు. కాబట్టి మనం ఎలా ఉంటున్నాము? మనము ఏదో మన యొక్క స్థాయిని బట్టి, మనకున్నటువంటి డబ్బును బట్టి, మనకున్నటువంటి పదవిని బట్టి మనం విర్రవీగేటువంటి వారంగా ఉన్నట్లయితే దేవుడు ఎదుటి వారి పక్షముగా నుండి ఎంతో కాలం పట్టక ముందే నిన్నును నన్నును మట్టి కరిపించేటువంటి వాడుగా ఉండగలడు. కాబట్టి మనము కండ్లు తెరిచి చూడటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఎప్పటికప్పుడు మన జీవితమును ఆయన యొక్క వాక్య వెలుగులో పరిశీలించుకుంటాం అనేటువంటిది, పరీక్షించుకున్నటం అనేటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటి విషయము. కొందరు మాటల్లో బయటపడరు కానీ హృదయాంతరంగములో వారు బహు కుటిలమైనటువంటి మనసుతో వ్యవహరిస్తూ ఉంటారు. ఎత్తుకు పై ఎత్తేసేటువంటి వారుగా ఉంటారు. తమకు ఉన్నటువంటి అడ్డంకులను తొలగించుకునేందుకు తాము పై చెయ్యి అందరి మీద కలిగి ఉండే నిమిత్తము వారు చేసేటువంటి విశ్వ ప్రయత్నాలు, వారు చెప్పేటువంటి అబద్ధాలు, వారు చేసేటువంటి మోసాలు ఇవన్నీ కూడాను బహుభయంకరమైనవిగా ఉంటూ ఉంటాయి. విశ్వాసులు ఇలాంటివి చూడవలసి వస్తున్నది. కొంతకాలం క్రితం ఒక విషయం నేను విన్నాను. నేను విన్నటువంటి విషయం ఏమిటంటే, ఆ గృహంలో పెద్ద అయినటువంటి అతను మిగిలినటువంటి వారికి ఈ ఆస్తి పంపకంలో వారి పేరెంట్స్ ఏం సంపాదించారో అదే చాలా పేద కుటుంబము, ఏమైనా చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ అంతా ఉన్నదేమో మరి మనకైతే తెలియదు. దాని యొక్క పంపకానికి వచ్చేటప్పటికి ఈయన తర్వాత ఉన్నటువంటి ఆ ఇద్దరు ముగ్గురు ఎవరింతమంది అయితే ఉన్నారో వారికి ఆ పంపకం విషయంలో అదంతా కూడాను మరొక విధంగా అంటే తన ఇష్టానుసారంగా చేయాలని వారికి అన్యాయంగా మొండి చేయి చూపించి దానిని అంతటిని కూడా ఇతనే కైవసం చేసుకుని వాళ్ళని చూస్తున్నాడండి అని చెప్పేసి అన్నారు. దేవుని యొక్క భయం అనేటువంటిది పూర్తిగా పోవటమా? ఏదో కొద్ది లాభం నీకు వస్తే రావచ్చును, అయితే దాంతో నీకు వచ్చేటువంటి శాపం అనేటువంటిది ఎంత ఎక్కువగా ఉండనై ఉన్నదో నీకు తెలియదు. ఇలాంటి వారిని కొంతమంది నేను చూచాను. న్యాయబద్ధంగా ఇతరులకు చిన్న వారికి వెళ్ళవలసినటువంటి ఆ యొక్క ప్రయోజనములను అంత కబళించి వేసి పెద్దవాళ్లే వాళ్ళ యొక్క గూపేట్లో పెట్టుకుని దాన్ని అనుభవించాలని చూసినటువంటి వారు దాన్ని అనుభవించకుండా చనిపోవటం అనేటువంటిది నేను గమనించాను. దేవుని యొక్క భయం అనేటువంటిది మనం కలిగి ఉండటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం ఎక్కడ ఉన్నప్పటికీ మనుషులు ఎవరు చూడకపోవచ్చు. చాలాసార్లు మనుషులు మనల్ని గమనించేటువంటి వారుగా ఉండకపోవచ్చును. సమాజంలోను ఇతరుల మధ్యన మనం ఉండేటువంటిది కొంతకాలమే. అయితే నువ్వు ఒంటరిగా ఉండవచ్చును. నీ ఒంటరిగా నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావు, ఏ నిర్ణయములు తీసుకుంటున్నావు, చాటుమాటున ఏం చేస్తున్నావు అనేటువంటిది ఎవరు ఎప్పుడు చూడరు. కానీ నీవు చేసేటువంటిది, నువ్వు ఆలోచించేటువంటిది సమస్తమును ఎరిగినటువంటి దేవుడు దానికి తగినటువంటి చర్యను నిర్ణయించున్నాడు. దాని నిమిత్తమై తీర్పును నిర్ణయించున్నాడు. ఆ తీర్పు అనేటువంటిది మనం ఫేస్ చేయక పూర్వమే మన క్రియలను మనం పరీక్షించుకొని వాక్య వెలుగులో మనలను మనం చక్కబెట్టుకోవటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ దినమందు దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు, మనం ప్రార్థిస్తున్నప్పుడు నీకును నాకును మొట్టమొదటిగా నీ మనసాక్షి దోషారోపణ చేసేటువంటి అంశాలు అనేటువంటివి ఏవైనా కనబడుతున్నాయి. కనపడినట్లయితే మొట్టమొదటిగా వాటిని సరిచేసుకోవటం అనేటువంటిది ముఖ్యం. వాటిని అలాగే పెట్టి ఏదో ప్రార్థన చేశానండి, నేను వాక్యం చదివానండి, నేను బైబిల్ ఇప్పటికి ఇన్నిసార్లు చదివానండి అని ఇలా చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. ఏదో వారి ఓన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది వాళ్ళకు ఉంటూ ఉంటుంది. ఏదో దాన్ని చూసుకొని మురిచిపోయేటువంటి వారుగా ఉంటారు. కానీ దేవుడు ఏమైతే కోరుతున్నాడో అది తన వాక్యంలో ఇచ్చాడు. దాని ప్రకారం మనం జీవించవలసినది కానీ, దేవుని యొక్క కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం మనం వెళ్ళవలసినది కానీ, మన నాయకులైనటువంటి వారు, మన నెలవరులైనటువంటి వారు, లేకపోతే మన యొక్క సంఘంలో ఉన్నటువంటి వారు, మన పాస్టర్ గారు మరొకరు, వీళ్ళిచ్చేటువంటి కితాబులతో పరలోకానికి వెళ్ళలేవు అని నీవు గ్రహించుకునవలసి ఉన్నది. కాబట్టి మనం ఎలా ఉంటున్నాము? ఈ దినమందు మనల్ని మనం పరీక్షించుకొని దేవుని యొక్క సన్నిధిలో హామాను వలె కాక మురదకై వలె దేవుని మీద మనం ఆధారపడినటువంటి వారంగా, దేవునికి మాత్రమే మనం భయపడేటువంటి వారంగా ఉంటూ మనము విశ్వసించినటువంటి వారం అయితే అసాధ్యమైనటువంటి వాటిని దేవుడు మన పక్షంగా జరిగించగలిగినటువంటి శక్తి గలవాడై ఉన్నాడు. ఆ విధంగా ఉండునట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడువైన తండ్రి, మా జీవిత యాత్రలో అనేకమైనటువంటి సంఘటనలను మేము చూడవలసి వస్తున్నది, అనేకమైన పరిస్థితులను మేము ఎదుర్కొనవలసి వస్తున్నది. అయితే ఈ పరిస్థితులన్నింటిలో నిన్ను మహిమపరిచేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. మేము ఊహించినటువంటి విధంగా సంతోషకరమైనవి జరిగినప్పుడు మేము ఆనందించేటువంటి వారంగా ఉంటున్నాము. అయితే మేము ఊహించినటువంటివి జరగకూడదు మా జీవితంలో ఎన్నడు అని ఆశించేటువంటివి కూడా ఒక్కొక్కసారి మేము ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు రావచ్చు. ఈ పరిస్థితులను మేము మా చేతులారా చేసుకునేటువంటి వారంగా ఉండకుండానట్లుగా సహాయం చేయండి. మాకు జ్ఞానమును అనుగ్రహించండి. ఒకవేళ మా యొక్క ఆత్మీయ స్థితిని దృఢపరచు నిమిత్తము మా మార్గంలో మీరు వాటిని ఉంచినట్లయితే, వీటిని ప్రార్థన ద్వారాను, వాక్యము ద్వారాను, నీతో ఉన్నటువంటి సంబంధం ద్వారాను మేము అధిగమించి మా విశ్వాసములో బలపడి ముందుకు సాగేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తు నామమందు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.